రెండవ భాగంలో కొంత ఇచ్చుట కొంత అచ్చుటగా దేవుని వాక్యం మనకు వస్తుందని కూడా దేవుని వాక్యం నుంచి మనం చూడగలిగాం. దాని కొనసాగింపుగానే దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి, స్వతహాగా ఎవరి మీద ఆధారపడకుండా మనంతటి మనము దేవుని వాక్యాన్ని చదవాలంటే మనకి ప్రయోజనకరంగా ఉండడం కొరకు కొన్ని ఉపయోగకరమైన మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇదిని ముందు మరొక వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఇలా అన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో అర్జున్ ఎస్ఐ గారిని ఆప్షనల్ గా పెడుతున్నాను, అన్మ్యూట్ చేసి ఒకవేళ నా వాయిస్ రాకపోయినా ప్రాబ్లం వచ్చినా జస్ట్ అలర్ట్ చేయండి బ్రదర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 ఇలా రాయబడింది, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధ సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోటే వీటిని గురించి. చిన్నానికి ప్రాబ్లం ఉన్నట్టుంది, కట్ చేసి నువ్వు డిస్టర్బ్ అవ్వకు ఇంకా లైన్లోకి రాదు, వాయిస్ రాదు. జస్ట్ ఒకవేళ నాది మెయిన్ లైన్ కట్ చేసి ఇందులోకి వస్తాను, అప్పుడు దాకా రాను, వీటిలోనే పెడతాను, నేను తను కట్ చేయగల ఉంచు. అక్కడ 13 ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచ్చు ఆత్మ నేర్పు మాటలతోటే మేము వాటిని గురించి బోధించుచున్నాము అన్నాడు. అర్థం చేసుకుంటాం, బైబిల్ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత రాయబడిన గ్రంథం అని మన గత వారాల్లో చూడగానే ప్రయత్నం చేయగలిగాం. మనుష్య జ్ఞానానికి కానీ మనుష్య తలంపులకు కానీ బైబిల్లో అవకాశం లేదు. ఈ బైబిల్కి ఎవరు గ్రంథకర్త అంటే మానవులే కనబడతారు తెర మీద, కానీ తెర వెనకాల దేవుడే కనబడతాడు. 40 రాశారు, 40 ఏ ఒక్కరు సొంత జ్ఞానంతో రాయలేదు, కానీ ఆయా కాలంలో దేవుడు లోక కళ్యాణం కొరకు ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని మానవులను పనిముట్లుగా ఆయన ఎంపిక చేసుకుని తన ఆత్మ ప్రేరేపణ చేత వాళ్ళకిచ్చిన ప్రత్యక్షతలను బట్టి, రెవలేషన్స్ ను బట్టి వాళ్ళు ఆ మాటలను రాశారు. కాబట్టి మొత్తంగా బైబిల్లో ఉన్న విషయాలు మనుష్య జ్ఞానానికి సంబంధించిన విషయాలు కాదు, ఆత్మీయ విషయాలు, ఆత్మ సంబంధమైన సంగతులు. మనం గతంలో ఒకసారి ఆ వాక్యాన్ని చూసి మరలా ముందుకు వెళ్తే మంచిదేమో. 2:21 చూద్దాం. 2:21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఊహలకు చోటు లేదు, ఊహించి రాసిన పుస్తకం కాదు అన్నాడు ఆయన. 21 ఏల అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, మనుషుల ఇష్టాలకి కూడా చోటు లేదు. వాళ్ళకి నచ్చింది రాస్తానో, వాళ్ళు ఊహించి రాస్తానో ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు, మానవుని యొక్క జ్ఞానం చేత రాయబడలేదు అంటూనే తర్వాత కొనసాగింపు భాగంలో ఇలా అన్నాడు ఆయన, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. మనుషులే పలికారు, మనుషులే రాశారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు, దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించి రాయించాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు అన్ని, కొన్ని కాదు అన్ని, ఆత్మ సంబంధమైన సంగతులు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సంగతులు, ఆ మాటను మర్చిపోవద్దు. క్లియర్ గా మనకు అర్థమవుతున్న మాట, మానవ జ్ఞానానికి మానవ జ్ఞానంతో ఈ గ్రంథం రాయబడలేదు, కానీ దేవుడు తన ఆత్మ చేత ఈ గ్రంథాన్ని రాయించాడు. ఈ మాటను మన మనసులో పెట్టుకుంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 పౌలు భక్తుడు అంటున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోటే వీటిని గురించి మేము బోధించుచున్నాము. పౌలు ఎలా బోధిస్తున్నాడు? తనకున్న అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి, తను వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి, తన మాటకారు కాబట్టి, తన చాకచక్యంగా ఎవరినైనా ఒప్పించగలడు కాబట్టి ఆయన బోధించాడు, ఆయన చెప్పాడు అనడానికి వీల్లేదు. ఆయన అలాంటి మోసకరమైన జ్ఞానయుక్తమైన మాటలతో ఆయన బోధించట్లేదు, మానవ జ్ఞానంతో మేము ప్రకటించట్లేదు అంటూనే అన్నాడు. బైబిల్ ఆత్మ సంబంధమైన సంగతులు కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోటే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోటే మేము బోధిస్తున్నాము అన్నారు. వీఆర్ కంపారింగ్ స్పిరిచువల్ థింగ్స్ విత్ స్పిరిచువల్ థింగ్స్ అన్నాడు. ఆత్మీయ సంగతులను ఆత్మీయ సంగతులతోటే మేము పోల్చి బోధిస్తున్నాము అన్నాడు. ఎందుకు ఈ మాట నేను నొక్కి మాట్లాడుతున్నానంటే, బైబిల్ని బోధించేవారు కానీ బైబిల్ని అర్థం చేసుకునేవారు కానీ గుర్తుపెట్టుకోవలసిన ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, బైబిల్ని మన భాషలోకి మార్చుకోవడము, మనకు అర్థమైన విషయాలు బైబిల్కి భాష్యంగానో వివరంగానో చెప్పడానికి మనం ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు. బైబిల్లో ఉన్న సంగతులకు బైబిల్లో ఉన్న సంగతులతోటే మనం సరిచేసుకుంటూ బోధించాలి. రెండోది, దైవికమైన సంగతులు దైవికమైన సంగతులతోటే కంపేర్ చేస్తూ మనం బోధించాలి. దేవుని విషయాలు దేవుని వద్ద నుంచి పొందుకునే మనం బోధించాలి. ఈ మాట మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి, అదే నా ప్రయాస. మనం కొన్ని మాటలను చూసుకుంటూ బయటకు వెళ్దాం, అంటే కొన్ని మాటలను మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథము 2:11-12 వెళ్దాం. దానియేలు గ్రంథము 2:11-12 మనం చూద్దాం. అక్కడ రాజైన నెబుకద్నెజరుకి దేవుడు ఒక దర్శనం తీసుకొచ్చారు. ఆ దర్శనంలో గొప్ప ప్రతిమ, ఆ ప్రతిమ 4 లోహాలతో చేయబడింది. నెబుకద్నెజరు దర్శనాన్ని మర్చిపోయాడు, దాని భావం కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. అలా చెప్పమని చెప్పి ఆ కల్దీ సామ్రాజ్యంలో ఎందరైతే శాస్త్రులు, ఎందరైతే జ్ఞానులు, ఎందరైతే మంత్రజ్ఞులు ఉన్నారో వారందరినీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వారంతా కూడా రాజు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అలా అన్నారు. 11 రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు గాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. వాళ్ళు ఏమన్నారంటే, దేవుడే నీకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఆ దర్శన భావం చెప్పాలంటే దేవుడే చెప్పాలి, మనుషులు ఎవరో చెప్పలేరు. వాళ్ళు పండితులు కావచ్చు, వాళ్ళు జ్ఞానులు కావచ్చు, వాళ్ళు మంత్రజ్ఞులు కావచ్చు, వాళ్ళ శకునగానులు కావచ్చు, వాళ్ళు ఏదైనా చెప్పగలరు, కానీ దైవికమైన విషయాన్ని వివరించాలంటే దేవుడే వివరించాలి. మానవులు వివరించడం వల్ల పడదు అని చేతులు ఎత్తేసినప్పుడు నెబుకద్నెజరుకి చిరెత్తుకు వచ్చింది. మీరెందుకు మరి పెద్ద బోర్డులు పెట్టుకొని సో అని చెప్పేసి పిలువబడుతున్నారు? మీ బోర్డులు ఎందుకు, మీ గెడ్డాలు ఎందుకు, మీ మేసాలు ఎందుకు, మిమ్మల్ని ఎవరిని బ్రతకలేదని చెప్పి ఆ బబులోని సంస్థానంలో జ్ఞాని అని పిలువబడ్డవాడు ఎవడో బ్రతకడానికి వీల్లేదని చెప్పి ఒక కఠినమైన శాసనాన్ని నెబుకద్నెజరు చేశాడు. ఆజ్ఞ వెళ్ళింది. జ్ఞాని అన్న వాళ్ళు ఇప్పుడు దాకా మన దగ్గర లిస్ట్ ఉంది కదా, ప్రతిసారి వచ్చి సభలో కూర్చుంటున్నారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద పీఠాల మీద కూర్చుంటున్నారు కదా, ఆ లిస్ట్ లో ఎవరున్నారో వాళ్ళందరిని చంపేయండి అన్నాడు. అంతే, ఆ లిస్ట్ లో దానియేలు ఉన్నాడు, దానియేలు స్నేహితులు ఉన్నారు. దానియేలు తెగించి విశ్వాసం చేత రాజు దగ్గరికి వెళ్ళి రాజుని, రాజా ఆ మర్మాన్ని నేను చెప్తాను, ఆ దర్శనాన్ని నేను చెప్తాను, ఆ దర్శనం యొక్క భావాన్ని నేను చెప్తాను, నాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకున్న దానియేలు ఏం చేశాడో, కిందకు వెళ్ళేసరికి 17, 18 వచనాలు రాయబడింది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయిలకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. గనుక దేవుణ్ణి స్తుతించుచు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను అని రాయబడింది. దానియేలు ఎలా చెప్తున్నాడు, మిగతా వాళ్ళు ఎలా చెప్పలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోయారంటే దానియేలు దర్శనమిచ్చింది దేవుడు, ఆ దర్శనం ఏంటో చెప్పు ప్రభు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దర్శనం రివీల్ చేస్తుంది కూడా దేవుడే కాబట్టి దానియేలు రాజు ముందుకు వెళ్ళాడు. రాజా, నువ్వు నిద్రిస్తుండగా నీకు వచ్చిన కళ ఇది, దాని భావం ఇది, కళ నిశ్చయము, దాని భావం నిశ్చయము అన్నాడు. అంతే, ఆ మాట ఎప్పుడు చెప్పాడో, నేను గొప్ప చక్రవర్తిని అన్న విషయాన్ని నెబుకద్నెజర్ మర్చిపోయి దానియేలుకు సాగిలపడ్డాడు అని బైబిల్లో రాయబడింది. అంటే ఎగ్జాక్ట్ గా ఏదైతే దర్శనం వచ్చిందో ఆ దర్శనాన్ని పోసగుచ్చినట్టుగా చెప్పాడు, ఆ దర్శనం యొక్క భావం ఏటు 100% క్లారిటీతో చెప్పాడు. అంతే, రాజు దానియేలు ముందు సాగిలు పడ్డాడు. అర్థం చేసుకుందాం, రాజుకి ఒక దర్శనం వచ్చింది, మనుషులు ఎవరు ఆ దర్శనాన్ని చెప్పలేకపోయారు, దానియేలు ఒక్కడే చెప్పాడు. వారు ఎందుకు చెప్పలేకపోయారు, దానియేలు ఎందుకు చెప్పాడంటే దానియేలు దేవుని వద్దకు వెళ్ళి దాన్ని పొందుకున్నాడు. అలాగే బైబిల్లో రాయబడ్డ సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సంగతులైతే, దేవుడు రాయించిన సంగతులైతే బైబిల్లో ఉన్న సంగతిని బోధించాలన్నా అర్థం చేసుకోవాలన్నా ఎవరి సహాయంతో మనం అర్థం చేసుకోవాలి? ఆత్మ నేర్పు మాటలతోటే వీటిని గురించి మేము బోధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నీకు బైబిల్ గ్రంథం అర్థం కాదు. చాలా మంది బైబిల్లో ఏదో ఉంది చదువుదామని ట్రై చేసి ఏమీ లేదని వెళ్ళిపోతున్నారు. చాలా మంది బైబిల్ దగ్గరకు వచ్చి తమ జీవితాలను సరెండర్ చేసేసుకున్నారు, తమ జీవితాలను సమర్పణ చేసేసుకున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి, ఇప్పుడు దాకా గురి గమ్యం లేకుండా వ్యర్థంగా బ్రతికిన నా బ్రతుకి, అసలుకి నేనేందుకు పుట్టానో, నా జీవితం ఏంటో, దేవుడేంటో సమస్తం నాకు అర్థమైంది, కాబట్టి నేను దేవుడికి లోబడి బ్రతుకుతాను సరెండర్ చేసేసుకున్నారు. కొందరు బైబిల్ దగ్గరకు వచ్చి దేవుళ్ళకి రాలేకపోతున్నారు, కొందరు బైబిల్ ద్వారా దేవుళ్ళు ఎదుగుతున్నారు. వ్యత్యాసం ఏంటంటే ఆత్మ నేర్పు మాటలు, ఆత్మ సహాయము. అందుకే ఆ కొరింథీ పత్రికలోనే 2:14 మొదటి కొరింథీ పత్రిక 2:14 దేవుడు వివరిస్తూ ఇలా అన్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెరుతనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నీ సొంత జ్ఞానంతో, నీకున్న అకాడమిక్ నాలెడ్జ్ తోటి బైబిల్ దగ్గరకు వచ్చి ఈ సంగతి ఇది అని చెబితే నష్టపోతావు, నీకేం అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, మనిషి జ్ఞానము నేర్పు మాటలు, వాటే తీసుకొచ్చి బైబిల్ దగ్గర పెట్టి ఈ వాక్యం యొక్క భావం ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేసావా, నువ్వు చెప్పేది తప్పుడు భావన, దాని వల్ల నీకేం ఉపయోగం లేదు. పైగా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపిన వాడవుతావు. మరి ఎట్లాగంటే ఆత్మ ద్వారానే, ఆత్మానుభవం చేతనే, ఆత్మ నేరపు మాటలతోటే అన్నాడు. కాబట్టి దానియేలు చెప్పగలిగాడు, మిగతా మంత్రజ్ఞులు చెప్పలేకపోయారు. కారణం, దానియేలు దేవుని పాదాలను ఆశ్రయించాడు. దేవా, ఆ దర్శనం ఏంటయ్యా, దాని భావం ఏంటయ్యా, నువ్వు చెప్పయ్యాను ప్రభువుని అడిగి ప్రభువు దగ్గర పొందుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నట్లుగా మనం చూడగలం. అందుకే దానియేలు గ్రంథం 2:2 దానియేలు ఇలా అన్నాడు 17, 18 వచనాల్లో ప్రార్థన చేశాడు, దేవుడు రివీల్ చేశాడు, అర్థమయ్యింది. ఇక రాజు ముందుకు వెళ్ళాడు, రాజు దగ్గర తీసుకువెళ్ళండి, ఆ దర్శనాన్ని ఆ భావాన్ని చెప్తాను అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా అన్నాడు, 27, 28 వచనాలు, దానియేలు గ్రంథము 2:27, 28 వచనాలు. దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాంధైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకముందున్నాడు, అంత్య దినములు ఎందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. దేవుడే చెప్పాలి, దేవుడు చెప్పింది తీసుకుంటేనే సరైన భావన మనం తీసుకోగలం. ఈరోజు ఎందుకు క్రైస్తవ్యంలో భిన్నమైన బోధలు వచ్చాయి? ఈరోజు ఒకే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఒకే సారాంశాన్ని ఎందుకు సంఘానికి అందించలేకపోతున్నారు? ఎందుకు కలిసి సంఘంలో స్టార్ట్ అవుతున్నాయి? ఎందుకు ఒకే విషయాన్ని 2 విధాలుగా 3 విధాలుగా వేరువేరుగా బోధిస్తున్నారంటే, ఆత్మ నేర్పు మాటలతోనూ ఆత్మానుభవం చేతను బోధిస్తే ఎవరు బోధించినా ఒక్కటే బోధించాలి. ఆత్మ నేర్పు మాటను పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎవరు సొంత జ్ఞానాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే వాక్యం నుంచి భిన్నమైన భాష్యాలు, భిన్నమైన భావాలు బయటకు వస్తాయి. కాబట్టి పిల్లలారా, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే మొదటిగా విశ్వాసికి కావలసింది ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయము. మనకి ఒక టీచర్ ఉన్నాడు, మనకి దేవుడు విశ్వాసులందరికీ ఒక టీచర్ని ఇచ్చాడు. ఆయనకు నువ్వేం ఫీజు కడతలేదు కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదు, కానీ ఆయన నీకు శిక్షకుడిగా ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు, ఆయన నీకు బోధించేవాడుగా ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క సహాయం ద్వారానే మనం ఈ సత్యాన్ని గ్రహించగలుగుతాం. అందుకే అన్నాడు, దైవికమైన విషయాలను దైవికమైన విషయాలతోటే కంపేర్ చేయాలి, దేవుని సంగతులను దేవుని సహాయంతో పొందుకోవాలి. అలా కాని పక్షంలో మనం తప్పుడు భావాన్ని చెప్పిన వారమే అవుతాం. మరి దానియేలు ఎందుకు ఈ కలలను మర్మాలను చెప్పగలుగుతున్నాడు? దానియేలు ఎందుకు చెప్పగలిగాడు, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు అన్న దానికి దానియేలు గ్రంథము 4:7 వెళ్దాం. 4:7 వెళ్దాం. శకునగాండ్రును, గారడి విద్య గల వారందరును, వారును, కల్దీరును, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారి దాని భావమును నాకు తెలపలేకపోయేరి. ఇక్కడ రాజైన నెబుకద్నెజరుకు 2వ దర్శనం వచ్చింది. ఆ 2వ దర్శనం విషయంలో కూడా మరలా వీళ్ళందరినీ పిలిపించారు, వీళ్ళెవ్వరు చెప్పలేకపోయారు. కడపట బెల్తిసాజర్ నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలని వాడు నా ఎదుటకు వచ్చాను, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను కావున నేను అతనికి నా కళ చెప్పు తిని. ఎట్లనక శకునగాండ్ర అధిపతి బెల్తిసాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ ఎందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును. ఆ 2 మాటల్లో పరిశుద్ధ దేవతల ఆత్మ అని పరిశుద్ధాత్మ కొరకు రాయబడుతున్న మాట. దానియేలే ఎందుకు చెప్పగలడు, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారంటే మిగతా వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడలేదు, దేవుని ఆత్మను పొందుకున్న వరగలేరు. దానియేలు దేవుని ఆత్మను పొందుకున్నాడు కాబట్టి దానియేలే చెప్పగలడు. ఒకవేళ నీకు దేవుని చేత వాడబడాలి, నేను బైబిల్ చెప్పాలి అన్న ఆశ నీకుంటే దయచేసి గమనించండి, సొంత జ్ఞానంతో బైబిల్ చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుణ్ణి అడగాలి, మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉందా, అతను దేవుణ్ణి అడగాలి. ఆయన ఎవరిని గద్దెంపక ధారాళంగా దయచేవాడు న్యాయపత్రిక 5:5 మనం చూడగలం. దేవుడు ఆత్మను అందరికి అనుగ్రహించాడు, ఆత్మను పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మను పొందుకొని ఆత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తే ఆ బోధ విన్న వాళ్ళకి క్షేమం కలుగుతుంది. బైబిల్లో దానియేలు ఎందుకు చెప్పగలిగాడంటే దానియేలు మీద దేవుని ఆత్మ ఉన్నాడు కనుక దానియేలు చెప్పగలుగుతావన్నాడు. ఆది కాండము 41వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయము. ఇక్కడ ఒక చక్రవర్తికి దర్శనాలు వచ్చాయి. ఆ చక్రవర్తి ఈజిప్టు చక్రవర్తి ఫారో. ఫరో చక్రవర్తికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో కలవరపరిచే విషయాలు ఆయనకున్నాయి. 7 బలిసిన ఆవులు, వాటి తర్వాత 7 బక్క చిక్కిన ఆవులు. 7 బక్క చిక్కిన ఆవులు 7 బలిసిన ఆవులు తినేశాయి అంటే రాజుకి తుల్లుమల్లేశాడు, కలవరపడుతున్నాడు. మరలా పడుకున్నాడు, మరలా దర్శనం వచ్చింది. 7 పుష్టిగా ఉన్న వెన్నులు, దాని తర్వాత 7 పీల వెన్నులు. ఈ పీల వెన్నులు వచ్చి పుష్టిగా ఉన్న వెన్నులు మింగేశాయి. మళ్ళా అర్థం కాలేదు. ఇప్పుడు ఈ రాజు ఏం చేయగలడు? ఎవరైతే సుకాల్డ్ మంత్రజ్ఞులు గాను జ్ఞానులుగా పిలువబడుతున్నారో వీళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు. నా కళ ఇది, దాని భావం చెప్పమంటే 2 చేతులు పైకెత్తి, మేము మాకు ఏమి రాదు రాజా, మేమేమి చెప్పలేము రాజా అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. 41వ అధ్యాయము 8వ వచనంలో రాబడింది. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడును గనక అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలవనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పను గాని ఫరోకు వాటి భావము తెలపగల వాడెవడనో లేకపోయాను. దేవుడు ఒక సంగతిని ఫరోతో మాట్లాడాలనుకున్నాడు. ఆ సంగతిని వివరించడానికి జ్ఞానుల్ని ఫరో ఆశ్రయించాడు. జ్ఞానులు చెప్పలేకపోతున్నారు. చివరికి అక్కడున్న పానదాయకుల అధిపతి చెరసాలలో తనకును దక్షకాల అధిపతికి కలలు వచ్చినప్పుడు 40వ అధ్యాయంలో యోసేపు వివరించాడు. యోసేపు ఏం చెప్పాడో అలాగే జరిగింది. యోసేపును జ్ఞాపకం చేసుకుని రాజా కలలు చెప్పగలవాడు ఒకటి చెరసాలలో ఉన్నాడు, అతడు యోసేపు, అతన్ని పిలిపించాలి, అతన్ని పిలిపిస్తే అతడు చెబుతాడు అన్నప్పుడు రాజు పిలిపించాడు. రాజు ముందుకు యోసేపు వచ్చాడు. రాజు ముందు యోసేపు నిలబడ్డాడు. అంతే 15వ వచనంలో ఫరో అన్నాడు, ఫరో యోసేపుతో, నేనొక కళ కంటిని, దాని భావము తెలపగల వారెవరునూ లేరు. నీవు కళని విన్న ఎడలా దాని భావము తెలపగలవని నిన్ను గూర్చి వింటున్నాడు అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. నేనెవరిని రాజా చెప్పడానికి? దేవుడు మీకు కళ ఇచ్చాడు, ఆ కళను దేవుడే చెప్పాలి, దేవుడే మీకు చెప్పాలి. కానీ నేనేం చేయగలనంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బ్రతిమాలుకుని దేవుడు నాకు రివీల్ చేస్తే మీకు చెప్పగలను, లేకపోతే నేను మీకు చెప్పలేను అన్నాడు. అన్నప్పుడు ఫరో ఆ కళ చెప్పాడు. దేవుని సహాయంతో ఆ కళ భావాన్ని యోసేపు ఒక్కడే వివరించాడు. మరలా ప్రశ్న ఏంటంటే, యోసేపు ఎందుకు కలభావాన్ని చెప్పగలిగాడు? ఆ సంస్థానంలో విద్వాంసులు శకునగాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారంటే దేవుని వాక్యం మనకు సెలవిచ్చే గొప్ప వివరణ ఏంటంటే 38వ వచనాన్ని చూడాలి. అతడు అనగా ఫరో తన సేవకులను చూచి, ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇతని వలే దేవుణ్ణి ఆత్మగల మనుషుని కనుగొనగలమా అన్నాడు రాజు. ఎందుకు దానియేలు చెప్పగలిగాడంటే దేవుని ఆత్మ చేతనింపబడ్డవాడు. ఎందుకు యోసేపు చెప్పగలిగాడంటే దేవుని ఆత్మ చేతనింపబడ్డవాడు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోటే మేము బోధిస్తున్నాము అన్నాడు పౌలు భక్తుడు 2:13. కాబట్టి బైబుల్ చదువుతున్నప్పుడు ఫండమెంటల్ గా మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే బైబిల్లో ఉన్న విషయాలన్నీ దైవికమైన విషయాలు. బైబిల్లో ఉన్న దైవికమైన విషయాలను చెప్పాలంటే దైవాత్మ సహాయం నీకు కావాలి. 2వది, దైవికమైన విషయాలను దైవికమైన విషయాలతోటే కంపేర్ చేసి చెప్పాలి. ఈ మాట దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట దయచేసి మీరు పరిగణనకు తీసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట నొక్కి మీతో మాట్లాడుతున్నానంటే ఆత్మ సంబంధమైన సంగతులను మానవ జ్ఞానం చూపించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల జరిగే నష్టం ఉంది తప్ప ఏమాత్రం సంఘానికి సమాజానికి ప్రయోజనం లేదని మరొకసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ
దైవికమైన విషయాలు వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు.
మీట్లో పెట్టుకోండి. దయచేసి అర్థం చేసుకుందాం. దైవికమైన విషయాలు లేకపోతే బైబిల్లో దైవాత్మ చేత రాయబడ్డ విషయాలకు మన సొంత జ్ఞానాన్ని చొప్పిస్తే ఎలాంటి ప్రమాదం జరుగుద్దో జస్ట్ మర్చికి ఒక ఎగ్జాంపుల్ చూపించి ముందుకు వెళ్తాను. ఒకసారి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 10:14 వెళ్దాం. యోహాను సువార్త 10:14 వెళ్దాం. పదవ అధ్యాయము 14 ఇలా రాయబడింది, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ప్రభు. ఐ ఆమ్ గుడ్ షెఫర్డ్ అన్నాడు ప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ మాటకి మీకేమర్థమైంది? ఈ మాట మీకేమర్థమైంది? మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక మత ఛాందస్సువాదికి ఇలా అర్థమైంది. ఆయన ఎలా రాశాడు, గొర్రెల కాపరి వద్దు గోవులు కాపురు ముద్దు అన్నాడు. గొర్రెలు కాపురు వద్దు గోవులు కాపురు ముద్దు అన్నాడు. ఆయనకి ఏమర్థమైందంటే, మా దేవుళ్ళో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన గోవులు కాపురి. ఈ క్రైస్తవంలో ఒక దేవుడు ఉన్నాడు, ఈయన గొర్రెలు కాపురి. గొర్రె గొప్పదా గోవు గొప్పదా అని మాట్లాడుతూ, ఆ గొర్రెలు కాపురి మనకొద్దు గోవులు కాపురు ముద్దు అన్నాడు. ఆయన ఎందుకన్నాడు, ఎవరి కోసం అన్నాడు మీకు తెలుసు. నేను ఒక మాట అడుగుతాను, క్రిస్టియన్ ఈ లైబ్రరీలోను బుక్ స్టాల్స్ లోను ఈ వాక్యంతో వాల్ ఫ్రేమ్స్ తయారు చేస్తారు. ఆ వాల్ ఫ్రేమ్స్ లో ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆయన చిత్రపటాన్ని వేసి చంకలో ఒక చిన్న గొర్రె పిల్లని పెట్టి మరో చేతిలో చిన్న కోలకర్ర ఒకటి పెట్టి ఆ కింద 4-5 గొర్రెలు వేసి ఈ 4-5 గొర్రెలు యేసుక్రీస్తు ప్రభు ముఖాన్ని చూస్తూ ఉంటే కింద పెద్ద అక్షరాలు తెలరాస్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన 33 జీవిత కాలంలో ఎక్కడైనా గొర్రెల్ని మేపాడా? సమాధానం నో అని చెప్పాల్సిందే. ఎక్కడైనా గొర్రెల్ని మేపలేదు. ఆయన వడ్రంగి వాడిని కుమారుడు. ఆయన తండ్రి వడ్రంగి పని చేసేవాడు యోసేపు. ఆయన వడ్రంగి పనిలో సహకారిగా ఉన్నాడు తప్ప ఏ రోజు గొర్రెల్ని ఆయన మేపలేదు. మరి నేను మంచి గొర్రెలు కాపని ఎందుకన్నాడు? ఆయన గొర్రెలు కాపరనగానే మనకు గొర్రె పిక్చర్లోకి వస్తుంది, కాపరనగానే చేతిలో కర్ర పెట్టేసి ఆయన గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు అనుకుని మనం ఫోటో పెట్టాం. కానీ అసలుకి బైబిల్లో ఉన్న ఈ ఆత్మీయ సంగతికి మనం ఎలా సమాధానం చెప్పాలి? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తే తప్ప అసలైన అర్థాన్ని మనం ఇవ్వలేము. తప్పుడు భాష ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అసలుకి బైబిల్లో ఆయన గొర్రెలు కాపరి అన్నాడు. ఎవరా గొర్రెలు? ఏంటి ఆయన కాపరత్వాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథము 95:6 వెళ్దాం. కీర్తన గ్రంథము 95:6 వెళ్దాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. యోహాను సువార్త 10:14 ఒక ప్రశ్న వచ్చింది. యోహాను సువార్త 10:14 యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరి అంటే బైబిల్లో ఎక్కడా లేదు. మరి ఎవరా గొర్రెలు అన్న దానికి ఎక్కడిని సమాధానం చెప్పాలి? ఎక్కడిని సమాధానం చెప్పాలి? ఆత్మ సంబంధమైన సంగతిని ఆత్మ సంబంధమైన సంగతితోటే సరిచూడాలి. అలా సరిచూసే ప్రయత్నం చేస్తే బైబిల్ చెప్తున్న గొప్ప వివరణ ఏంటంటే, మనమే ఆయన మేపు గొర్రెలము. మనమే ఆయన మేపు గొర్రెలము. మనుషులే గొర్రెలు. ఆయన మనుషుల కాపరి తప్ప గొర్రెల కాపరి కాదు. కానీ మనకు అర్థం కావడం కొరకు మనుషులను గొర్రెలతో పోల్చి గొర్రెల కాపరిని అన్నాడు. ఆ చిత్రపటంలో సంఖలో ఉండాల్సింది చిన్న గొర్రె కాదు, మనిషి పిల్ల ఉండాలి. ఆయన చుట్టూ ఉండవలసింది గొర్రెలు కాదు, మనుషులు ఉండాలి. అప్పుడు రాయాలి ఆ మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే మనుషులను గొర్రెలతో పోలుస్తూ ఒక సాదృశ్యంగా ఆయన మాట్లాడాడు. ఆయన్ని దేవుడిగా కాకుండా గొర్రెలకు ఒక మంచి కాపరిగాను పోల్చుకుంటూ ఆయన మాట్లాడాడు. మనకు అర్థమవుతుంది లిటరల్ గా మనం తీసుకొని మానవ జ్ఞానం చేత దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తే అర్థానికి బదులు అపార్థము పెడార్థం రావడానికి ఆస్కారం ఉంది. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దేవుని సేవకులు, దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న దేవుని సేవకులు ఆత్మ చేత నడిపించబడక, ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతో సరిచూడక ఎవరికి నచ్చినట్టుగా వాడు చెప్పడం వల్ల క్రైస్తవులు ఇన్ని బోధలు వచ్చి కూర్చున్నాయి. దానంతటి కారణం మళ్ళీ వాడే దుష్టుడు. వాడి వాడి తంత్రాలు, వాడి మాయోపాయాలన్నీ కూడా సంఘం మీద ప్రయోగిస్తా ఉన్నాడు. అందుకే సంఘం వాడిని ప్రభావితం చేయలేక సాతాన ప్రభావంలోకి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి పిల్లరాయి, ఉదయకాల సమయంలో దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలనుకుంటున్నావా? దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? అర్థం చేసుకుని నువ్వు అర్థం చేసుకోవాల్సిన రెండే రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. అందుకే బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకుని ఇలా ప్రభువా, నీ వాక్యం అర్థం చేసుకోవడం నాకు జ్ఞానం చాలదు, మీరు మీ ఆత్మ చేత బయలుపరుస్తానన్నారు, మీ ఆత్మ చేత నాకు బోధించండి, నా సొంత జ్ఞానం చేత నేను తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు సహాయం చేయనని ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయండి. తప్పకుండా దైవిక సహాయం మీకు అందుద్ది. మొదటి మాట దేవుని ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవాలి. రెండవ మాట, బైబిల్లో ఉన్న ఒక ప్రశ్నకు, ఒక సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని వివరించాలి తప్ప సొంత జ్ఞానాన్ని సొంత మాటలను
చేసుకోవడానికి
సొంత జ్ఞానానికి అవకాశం ఇవ్వకూడదు. అర్థం చేసుకుందాం. సరే, మనం ఇలా వెళ్దాం. ఒక మాట, ఇక్కడ కొంచెం ఒక కష్టమైన పరిస్థితి ఏముందంటే, దానియేలు దేవుని విషయాన్ని, లేకపోతే నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళ యొక్క మర్మాన్ని ఆయన ప్రార్థన చేసి దేవుని వద్ద నుంచి పొందుకుని వివరించాడు. కారణం, ఆయన దేవుని ఆత్మను పొందుకున్నాడు కాబట్టి. బాగుంది. యోసేపు ఫరోకు వచ్చిన ఆ కలభావాన్ని చెప్పడానికి అతడు కూడా దేవుని సహాయంతోనే చెప్పాడు. కారణం, అతడు కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఇప్పుడు సేవకులు వాడుతున్న ఒక మోసకరమైన మాట ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? మీ ఇంటికి వచ్చి మీకు బోధించమని, అమెరికా వెళ్ళి ప్రసంగాలు చెప్పమని, కారు కొనుక్కోమని, బిల్డింగ్ కొనుక్కోమని సేవకులకి దేవుడు బయలుపరిచిన విషయాలు. మరి నాకేంటి అర్థం కాదు, బైబిల్లో ఏ సేవకును కూడా నువ్వు కారు కొనుక్కొని బయలుపరచలా, నువ్వు బిల్డింగ్ కట్టుకొని బయలుపరచలా. దేవుడు బైబిల్లో బయలుపరిచినవన్నీ ఎలా ఉంటాయంటే, అన్ని ఆత్మీయ విషయాలు ఉంటాయి, భౌతికమైన విషయాలు ఉండవు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సేవకులుగా పిలువబడుతున్న కొందరు దొంగ సేవకులు వాక్యాన్ని వక్రీకరించడానికి, మోసపుచ్చడానికి ఈ మాటలను ఆధారం చేసుకున్నారు. ఇక్కడ మీరు ఒక డిస్పాన్సేషన్ మీరు అర్థం చేసుకోవాలి, ఒక స్పష్టమైన వివరణ అర్థం చేసుకోవాలి. దానియేలు కాలానికి దేవుని బైబిల్ లేదు, యోసేపు కాలానికి బైబిల్ గ్రంథం అందుబాటులో లేదు. వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని వివరించాలన్నా, తెలుసుకోవాలన్నా సమూయేలు కానీ, అబ్రహాము కానీ, దానియేలు కానీ, యోసేపు కానీ, ఎందరు ప్రవక్తలు ఉన్నారు, అందరు ప్రవక్తులకు ఉన్న ఏకైక సూచనంటే ప్రార్థన. వారు వెళ్ళాలి, మోకరించాలి, ప్రభుని బ్రతిమాలుకోవాలి, దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు, దేవుడు బయలుపరిచిన ఆ సంగతిని తీసుకొచ్చి ప్రజలతో పంచుకోవాలి. కానీ ఎప్పుడైతే దేవుడు తన మాటలను గంధస్థం చేయించి మన చేతిలో పెట్టాడో, అక్కడ ఆయన మాట్లాడుతున్న ఒక స్పష్టమైన వివరణ మనం అర్థం చేసుకోవాలి. నాతో పాటు రండి, రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా మనం వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు పేతురు. స్థిరమైనది ఒకటి ఉంది, అది ప్రవచన వాక్యము, బైబిల్ గ్రంథం అన్నాడు. స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది అనడానికి ముందు ఒక పదం వాడి, ఇంతకంటే అన్నాడు. అంటే దేనితో పోల్చి ఆయన మాట్లాడుతున్నాడంటే, పైనుంచి వెళ్ళాలి, 16, 17, 18 వచనాల్లో పేతురు గారు దేని మాట్లాడుతున్నారంటే, 16 వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. మా బోధలో తిట్ట కథలు లేవు, మా బోధలో కల్పించిన కథలు లేవు, మోసపుచ్చే మాటలు లేవు, మేము కథలను ఆశ్రయించి మేము బోధించలేదు అన్నాడు. మేము కథలను ఆశ్రయించి బోధించలేదు అన్నాడు. అర్జున్ అన్న, నా వాయిస్ వస్తుందా? సిగ్నల్స్ కట్ అయ్యా నాకు?
నా వస్తుందన్న. ఓకే అన్న.
రైట్ రైట్ ఓకే అండి, థ్యాంక్ యూ. కాబట్టి ఆయన అంటాడు, కథలను కల్పించిన కథలను అనుసరించి మేము బోధించలేదు అన్నాడు. రెండో మాటకు వెళ్తే 17వ వచనంలో ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపి తిమే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్ద నుంచి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే. ఆ శబ్దము ఆకాశం నుంచి రాగా వింటిమి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది అన్నాడు. సింపుల్ గా మీరు అర్థం చేసుకోండి, పేతురు అంటాడు మేము కల్పించిన కథలతో బోధించలేదు అన్నాడు. మరి ఎలా బోధిస్తున్నామంటే మేము కల్లారా చూసాం. ఏం చూసాము? ఆయన రూపాంతర పర్వతం మీద రూపాంతరం పొందినప్పుడు, ఏలియా మోషేలు వచ్చి నిలబడ్డప్పుడు, పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతూ ఈయన మాట వినండి అన్న మాట మేము చూసాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నానని బాప్తిస్మం పొందినప్పుడు ఆయన చెప్పిన మాటలు మేము విన్నాం, కల్లారా చూసాం, చెవులారా విన్నాం, మేము చూసి బోధిస్తున్నాము అన్నాడు. అంటే దర్శనం కోసం మాట్లాడుతున్నాడు పేతురు. దర్శనం కోసం మాట్లాడుతూ పిట్ట కథలు మేము చెప్పట్లేదు, మేము కల్లార చూసిన దర్శనాన్నే బోధిస్తున్నాము అన్నాడు. మూడో స్టేజ్ లో ఏమన్నాడంటే దర్శనము కంటే స్థిరమైనది బైబిల్ గ్రంథం. ఒకనాడు బైబిల్ లేనప్పుడు దేవుడు దర్శనాలు ఇచ్చేవాడు, ఒకనాడు బైబిల్ లేనప్పుడు దేవుడు కలలు ఇచ్చేవాడు, ఒకనాడు బైబిల్ లేనప్పుడు దేవుడు వేరువేరు విధాలుగా మాట్లాడేవాడు. కానీ స్థిరమైన ప్రవచన వాక్యముగా బైబిల్ గ్రంథం వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారు వేకూచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చి దీపమైనది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేన్ని ఫాలో అవ్వమంటున్నాడు? కలన్నా దర్శనన్నా కాదు, స్థిరమైన ప్రవచన వాక్యాన్ని మీరు ఫాలో అవ్వాలి. దాని యందు లక్ష్యం ఉంచితేనే మీకు మేలు అంటూనే 20-21 వచనాల్లో ఆయన మళ్ళీ అన్నాడు, ఊహను బట్టి ప్రవచనాలు పుట్టలేదు, మనుషుని ఇచ్చను బట్టి ప్రవచనాలు పుట్టలేదు, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపబడిన వారే, దేవుని మూలంగా పలికిరి. కాబట్టి ఆత్మ సహాయము బైబిల్ సహాయంతో దైవికమైన విషయాలు అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వేది మాట్లాడినా బైబిల్లో ఉండాలి. బైబిల్ లేని నువ్వేది మాట్లాడినా నీ మాటకి క్రెడిబిలిటీ లేదు. బైబిల్ లేని నువ్వేది చెప్పినా సరే అది మోసకరమైన మాటే. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా ఉదయకాల సంగతి చెప్తున్న మాట, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతోటే మేము వాటిని గురించి బోధించుచున్నాము. బైబిల్లో ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం ఎవరు చెప్పాలి, ఎక్కడ చూపించాలి? బ్రదర్ నాకు ఈ ప్రశ్న ఉంది సమాధానం చెప్పమని, కానీ ఆయనకున్న అనుభవ జ్ఞానంతో చెబితే ఉపయోగం లేదు, ఆయన ఎక్కడో విన్నది చెబితే ఉపయోగం లేదు. అమ్మ నాకు దేవుడు బయలుపరిచాడని చెప్పినా ఉపయోగం లేదు, బయలుపరిచే కాలం ఇది కాదు. సహాయం ఉంటుంది, దేవుని సహాయం తప్పకుండా, కానీ దేవుని సహాయం ఎంతవరకు అంటే బైబిల్లో వచ్చిన ఆ ప్రశ్నకు బైబిల్ నుంచే నీకు ఆయన రిఫరెన్స్ చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, తప్ప బైబిల్ దాటి ఆయన ఏం మాట్లాడు. బికాజ్ హీఈస్ ద ఆథర్ ఆఫ్ హోలీ బైబుల్, ఆయనే ఈ గ్రంథానికి కర్త కాబట్టి ఆయన తన గ్రంథం నుంచే మాట్లాడతాడు. మీరు మోసపోకూడదు అనుకుంటే మీకు ఇస్తున్న చిన్న ఒక ఉపయోగకరమైన సలహా ఏంటంటే, మీకు ఎవరు ఏది చెప్పినా ఆ వ్యక్తిని గౌరవించండి, కానీ బైబిల్లో చూపించమనండి, బైబిల్లో చూపించమనాలి, అప్పుడే మనకు ప్రయోజనకరం. అందుకే అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ గా ఒక సంఘాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సంఘం పేరు బెరయలో ఉన్న సంఘం. వారు ఎంత మంచి క్రైస్తవులు అంటే ఇలా రాయబడింది అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు అంటే బెరయలో ఉన్న క్రైస్తవులు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులను అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూచిరి. పౌలు అద్భుతాలు చేస్తున్నాడు, పౌలు కచ్చిపు తీసుకెళ్లి చచ్చిన వాడి దగ్గర పడి చచ్చిన వాడు లేచి కూర్చుంటున్నాడు, సీల అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా బైబిల్తో పని లేదు అనుకున్నారా? లేదు, అద్భుతాలు సాతాను కూడా చేస్తాడు, అద్భుతాలు దెయ్యం కూడా చేస్తుంది. మోషే కర కింద పడేస్తే ఫామ్ అయ్యింది, ఆ ఫరో దగ్గర ఉన్న ఆ మంత్రజనుడు కర కింద పడితే ఫామ్ అయ్యింది. మరి రెండు దైవ శక్తులనే కాదు, అపవాది నీకు ఉద్యోగాలు కూడా ఇస్తాడు, అపవాది నీకు డబ్బు ఇస్తాడు, అపవాది నీకు చాలా చేయగలడు. వాడు గొప్ప ఈ లోకాధికారి కనబడుతున్నాడు, గొప్ప శక్తి మంత్రి కనబడుతున్నాడు. కాబట్టి నువ్వు పైకి చూసి కళ్ళతో చూసి అద్భుతాన్ని చూసి దేవుడు చేసింది అన్నానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికి రావాలి, ఎక్కడికి రావాలి, లేఖనాలలో పరిశోధిస్తూ వెళ్ళాలి. బెరయలో ఉన్న క్రైస్తవులు పౌలు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి పౌలు చెప్పింది రైట్ అని చెప్పేసి వాడు టిక్ మార్క్ కొట్లా. పౌలు చెప్పినా సరే దేవుని వాక్యములో ఉన్నదే చెప్తున్నాడా, వక్రీకరించి చెప్తున్నాడని చెప్పి వాళ్ళు పరిశోధించారు. కాబట్టి పౌలు మనందరికి ఆ బెరే క్రైస్తవుని మన ముందు పెట్టి వీరు గనులు, వీళ్ళు మోసపుచ్చడం కష్టం, వీరు మోసపోరు, కారణం స్థిరమైన ప్రవచన వాక్యం మీద కట్టబడుతున్నారు. స్థిరమైన ప్రవచన వాక్యాన్ని ఆధారంగా తీసుకున్నారు, వాక్యాన్ని దాటి వారు వెళ్ళట్లేదు. నిన్న వాట్సాప్ గ్రూప్ లో ఒక బ్రదరు ఒక హిందూ బాబాది వీడియో పంపించి కింద ప్రశ్న అడిగాడు, అనా దీని మీద ఏమైనా మన లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చా అని. ఎందుకు ఈయన ఎలాగ అడిగాడని చెప్పేసి ఆ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఒక బాబా మాట్లాడుతున్నాడు. ఆ బాబా ఏమంటాడంటే మత్తయి సువార్త 10:34-36 ఉన్న వాక్యాలను ఆయనకు వచ్చి రాని భాషలో మొత్తానికి ఏది కంఠస్థం చేసి చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన ఏం ఆయన భావన ఏంటి, ఆయన బాధ ఏంటంటే ఆయన చెప్పే మాట ఎట్లా ఉంది రండి. మత్తయి సువార్త 10:34-36 ఇలా రాయబడింది, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చితనని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఇదిగో చూసారా, ఏసు ఎవరంటే కత్తి తీసుకొస్తున్నాడు, ఏసు ఎవరంటే కొడుకు చేతిలో కత్తి పెట్టి తండ్రిని చంపమంటున్నాడు, తండ్రి చేతిలో కత్తి పెట్టి కొడుకుని చంపమంటున్నాడు అని చెప్పి కత్తి తీసుకొచ్చాడు అని గుర్తు చేశాడు. 35వ వచనం, ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని, ఒక మనుషునికి ఆ మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు అన్నాడు. ఏసు ఎవరంటే ఇంట్లో గొడవలు పెట్టేవాడు, ఏసు ఎవరంటే ఇల్లు కూల్చేవాడు, ఏసు ఎవరంటే అత్తమామల మధ్య అగ్ని రాజేసేవాడు. నేను ఇప్పటికే అగ్ని మన్నించడానికి వచ్చాను, అది ఇంకా మండలు ఆశపడతానని చెప్పి ఈయన దేవుడా అని అడుగుతున్నాడు. ఈయన గాడా అని చెప్పి మరొక బూటి మాట మాట్లాడుతూ ఈయన గాడా అని ప్రశ్నిస్తున్నాడు. నేను అదే చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తే తప్ప నీకు ఆత్మీయ విషయాలు అర్థం కావు. ఇందుకే యేసుక్రీస్తు ప్రభుని కత్తి తీసుకుని వచ్చాను, కత్తి ఏమైనా ఖడ్గమునే పంపవచ్చు తిని అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు గొడవలు పెట్టడానికి వచ్చాడా? 35వ వచనంలో ఆయన బయటకు విరోధం పెట్టవచ్చు తిని అన్నాడు కదా. అంటే దాని భావాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బైబిల్లో ఉన్న ఒక ఆత్మీయమైన సంగతిని ఎలా అర్థం చేసుకోవాలి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు, అలాంటి ఆయన కత్తి ఎందుకు ఇస్తాడు? అలాంటి ఆయన విరోధం ఎందుకు పడతాడు? అలాంటి ఆయన గొడవలు ఎందుకు పెడతాడు? యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోగానే పేతురు కోపం వచ్చి వరలోంచి కత్తి తీసి చెవిని నరికేశాడు మలుకు అన్న సైనికుడిది. ఇమీడియట్ గా ప్రభు ఏమన్నాడు, శబాష్ పేతురు అన్నాడా? లేదు, ఏ కత్తి తీసి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత చంపబడతాడు. ఆయన కత్తిని ఏమైనా ఎంకరేజ్ చేశాడా? లేదు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు కొరకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం రాయబడిన మాట, ఆయన సమాధానకర్త, హీఈస్ ద పీస్ మేకర్ గా బైబిల్లో మనం చూస్తాం, సమాధాన అధిపతిగా మనం చూస్తాం. లూకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, భూమి మీద మనుషులందరికీ సమాధానం. ఎవరి వల్ల? యేసుక్రీస్తు ప్రభు వల్ల. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయన ఇష్టలైన ప్రజలకు సమాధానము అన్నది లూకా 2:14లో చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చాను, నా శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చాను, ఐ కేమ్ టు గివ్ పీస్ ఆన్ ద ఎర్త్ అని ప్రభు మాట్లాడుతున్నాడు. భూమి మీద సమాధానం కోసం నేను వచ్చాను. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మానవుడిని దేవునితో సమాధాన పరుస్తున్నాడు. ఆయన సమాధానకర్త. ఆయన కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. అలాంటి ఆయన ఎందుకు నేను ఖడ్గమునే పంపవచ్చాను, ఎందుకు నేను అత్తకి కోడలకి విరోధం పెట్టవచ్చాను, కొడుక్కి తండ్రికి విరోధం పెట్టవచ్చాను అన్నాడని నువ్వెక్కడి నుంచి సమాధానం చెప్పాలి? నీ వివరణ దేని నుంచి చెప్పాలి? నీ సొంత జ్ఞానం నుంచి చెబితే తప్పది, బైబిల్లో నుంచి సమాధానం చెప్పాలి. బైబిల్ని బైబిల్తోనే కంపేర్ చేయాలి. బైబిల్ వాక్యానికి బైబిల్ వాక్యంతో వివరణ ఇవ్వాలి. అదే సరైన విధానం అని దేవుడు చెప్తున్నాడు. మరి ప్రభు 10:34-35 నేను విరోధం పెట్టవచ్చుని శత్రులు అగుతారు అన్నాడు కదా, ఎందుకోసం అన్నాడు చూడాలంటే యోహాను సువార్త 15:18-20 చూద్దాం. యోహాను సువార్త 15:18-20 చూద్దాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించినడలా మిమ్మను కూడా హింసించరు, నా మాట గైకునేడలా మీ మాట కూడా గైకుందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు గనక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేదురు అన్నాడు. వెలుగుకి చీకటికి మధ్య వైరం, సత్యానికి అసత్యానికి మధ్య వైరం, దేవుని ప్రజలకి దేవుని ఎరగని వారికి మధ్య వైరం. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు సిరివేశారు, అపోస్తలు ఎందుకు హతసాక్షులు చేశారు, సజీవ దహనం చేశారు, బ్రతికుండగానే చంపేశారంటే లోకానికి దేవుడు పడడు, లోకానికి సత్యం పడదు. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా లోకం పాపంలో ఉంది, లోకం చీకట్లో ఉంది, వెలుగును అసహించుకుంటది, ఆ పరిశుద్ధతను అసహించుకుంటది. కాబట్టి నువ్వు నీ కుటుంబంలో ప్రభువు నమ్ముకున్నావా, అప్పుడు దాకా నీతో స్నేహం చేసిన వాళ్ళే నీకు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నేనేం తాగుబోతున్నా, నేనేం తిరిగిపోతున్నా, నేనేమైనా పాడు చేస్తున్నానా, మంచిగా సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేనంటే ఎందుకు మీకు కడుపు మండంటే వాళ్ళు దేవుని సంబంధులు కారు కాబట్టే కడుపు మంట. నువ్వు చేస్తున్న ఏకైక తప్పు ఏంటంటే లోకాన్ని అసహించుకుని ప్రభువుని ప్రేమించడమే నువ్వు చేస్తున్న తప్పు. ఒక ఇంటిలో ఒకరు ప్రభువుని నమ్ముకుంటే ఆ ఇంట్లో ఉన్న వారందరికీ చులకన అయిపోతాడు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా హేళన చేస్తారు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తారు. కారణం, నువ్వు సత్య సంబంధం అయ్యావు, నీ కుటుంబ సభ్యులందరూ అసత్య సంబంధులు. నువ్వు దేవుని సంబంధం అయ్యావు, నీ కుటుంబ సభ్యులందరూ దుష్టుని సంబంధులుగా ఉన్నారు. దేవునికి దుష్టునికి మధ్య జరిగే వైరము మన జీవితంలో ఎలా ఉంటుందో మాట్లాడడం కొరకు నేను ఖడ్గమునే పంపవచ్చు తిని ఆ పద ప్రయోగం, ఆ నెగిటివ్ పద ప్రయోగం ఉంది కానీ దాని ఉద్దేశం ఏంటంటే సమాధానంగా నన్ను బట్టి కుటుంబాలు ఉండవు, నన్ను బట్టి కుటుంబాల్లో కలవరం స్టార్ట్ అవుతుంది, నన్ను బట్టి అత్తమామలకి నన్ను బట్టి అత్తాకోళ్ళకి గొడవ వస్తుంది, నన్ను బట్టి తల్లి కొడుకుకి కూతురికి గొడవ వస్తుంది. కారణం, నేను వెలుగుని, వారు చీకట్లో ఉన్నారు. వెలుగు చీకటిని, వెలుగు చీకటి వెలుగును ద్వేషిస్తూ ఉంటది. మీరు వెలుగు సంబంధులు కాబట్టి మిమ్మల్ని మీ సొంత వారు ద్వేషిస్తారు. అయినా ఓర్చుకోండి, దేవుడు అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు, ఆయనే శ్రమ పొందాడు, ఆయనే హింసింపబడ్డాడని ప్రభు మనల్ని ఆదరించడానికి మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్పాలి, బైబిల్లో ఒక విషయానికి బైబిల్ నుంచే వివరించాలి. అలా కాని పక్షంలో నీ బోధ దొంగ బోధ, అలా కాని పక్షంలో నువ్వు సాతాను సంబంధి. దేవుడు హెచ్చరిక పూర్వకంగా ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రెండు మాటలు గమనించాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోటి సరిచూడాలి, మానవ జ్ఞానాన్ని చూపించకూడదు. అలాగే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సహాయంతో బోధించాలి, సొంత జ్ఞానంతో బోధించకూడదు. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించిన గాక.